శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విభూతితో కూడిన దశమస్కంధం అనేటటువంటి ఒక పవిత్ర ఘట్టంలోకి మనం అడుగు పెట్టేశాం. అందులో భాగంగా పూర్వం ఈ భూమండలంలో ద్వాపర యుగ కాలంలో వేల కొలది రాక్షసులు మహారాజ వంశాల్లో జన్మించారు. రాక్షసుల యొక్క లక్షణం ఏమిటంటే ద్వాపర యుగం చివరి పాదంలోనూ కలియుగంలోనూ మనుష్యుల రూపాల్లో జన్మిస్తారు. భీకరాకారులు కాకుండా ఒక్కొక్కప్పుడు చాలా అందంగా కూడా కనపడతారు. సామాన్య ప్రజానీకంలో కలిసిపోతారు. మాయ యొక్క లక్షణం ఏమిటంటే మాయ మనలో కలిసి ఉన్నప్పటికీ దాన్ని మనం గుర్తించలేం. అంటే అందుకే మాయకి ఏమని పేరు, గుర్తించటానికి అలవి కానిది, అందంగా కనపడుతుంది, ఆకర్షణగా కనపడుతుంది, కానీ ప్రమాదానికి గురితీస్తుంది. వ్యసనాలన్నీ ఎటువంటివి, నిజానికి అవన్నీ పైకి అందంగా కనపడతాయి, తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తాయి, శాశ్వతంగా అజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి, శరీరాన్ని మనస్సుని ఇహాన్ని పరాన్ని నాశనం చేస్తాయి. అలాగే మాయ కూడా ఏం చేస్తుంది, ముందు మనలాగే ఒక అందమైన రూపం ధరించి మనల్ని ఆకర్షణకి గురి చేస్తుంది. ఈ ఆకర్షణలోంచి బయటపడడమే జ్ఞానము అంటే. అందుకే మాయకి జ్ఞానానికి తేడా ఏమిటంటే మాయేమో తాత్కాలిక ఆకర్షణ, జ్ఞానమేమో శాశ్వత ఆకర్షణ. శాశ్వతాకర్షణ అంటే పరమాత్మకి సంబంధించిన లీలా విభూతి, అది ఎప్పుడూ కూడా శాశ్వత ఆనందం ఇస్తుంది, మాయ తాత్కాలిక ఆనందం ఇస్తుంది. అందుకే ప్రతి వ్యక్తికి క్రమక్రమంగా వస్తుంది మార్పు. ప్రారంభకాలంలో తాత్కాలిక ఆకర్షణ వెంటబడిన వాడు జ్ఞానం పెరిగే కొద్దీ ఇవన్నీ తాత్కాలికమైన ఆకర్షణలే, ఇవి మన వెంట రావు అని గ్రహించి చిట్ట చివరికి మిగిలేదేమిటి అని గ్రహిస్తాడు. అది గ్రహించడానికి ఏం చేయాలి, సహజంగా సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి. సజ్జన సాంగత్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, దానికి కూడా మళ్ళీ మన పెద్దలు చేసుకున్న పుణ్యమే ఉపయోగపడుతుంది. అందుకని ముందు పెద్దలు బాగుపడితే పిన్నలు వాళ్ళంతటా వాళ్ళే బాగుపడతారు. ఫలానా వంశంలో పుట్టాడని ఎందుకంటున్నామంటే ఆ వంశంలో పెద్దలు చేసిన పుణ్యం పిల్లలని పట్టుకుంటుంది, పాపమైనా పట్టుకుంటుంది, పుణ్యమైనా పట్టుకుంటుంది. ఇది తెలియక అజ్ఞానులైన కొంతమంది మహారాజులు ఆ కాలంలో తాము మొదట్లో చేసిన పాపాల వల్ల తమకి రాక్షసులే పిల్లలుగా పుట్టగా వాళ్ల వల్ల నానాయాతన పడ్డారు. ఈ దుర్మార్గుల బాధ తట్టుకోలేక భూదేవి గోరూపం ధరించింది, కన్నీరు మున్నీరుగా రోదనం చేసింది. మున్నీరు అంటే సముద్రం అని అర్థం అనమాట. మూడు నీరు మున్నీరు అవుతుంది, అంటే భయంకరమైన కెరటాలతో కూడిన సముద్రం. అలా సముద్రంగా కన్నీళ్లు కారుస్తూ గౌరుభూత్వ ఒక గోవు రూపం ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభూ బ్రహ్మదేవ నన్ను రక్షించు, ఈ పాపాత్మల బరువు తట్టుకోలేకపోతున్నాను అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, అసలు భూమి యొక్క లక్షణమేది, భూమి మీద పుట్టాక ఎంత గొప్ప జ్ఞాని అయినా ఏదో ఒక సమయంలో భ్రమకి గురవుతాడు. అసలు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే భ్రమకి గురి అగుట. అనగా ఏమిటో తెలుసునండి, ఇక్కడ ఒక అద్భుతమైన వాడు చెప్పారు. ఇలాంటి రహస్యం తెలుసుకుంటే ఓహో మనం ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదో తెలుస్తుంది. భ్రమ అంటే ఏమిటి, అన్నీ బాగున్న రోజుల్లో నా అంత గొప్పవాడు లేడు అనుకుంటాడు. ఇప్పుడు పద్మాకర్ గారు మీరు పొగిడినప్పుడు నేను మంచి ఆనందంతో ఎగిరి గంతులేస్తాను. ఇంత పిసరు తేడా వచ్చినప్పుడు నాలో ధైర్యం కోల్పోయి నేను బెంగపెట్టుకుని సామాన్యుడు అయిపోయినప్పుడు అప్పుడు వీడు అజ్ఞాని అయిపోతాడు. సహజంగా లోకంలో ఎవరైనా అన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు, లోకంలో కీర్తి ఉన్నప్పుడు విజృంభిస్తాడు. అప్పుడు లెక్క లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. బయట ఇంత తేడా వస్తే అప్పుడు ఎప్పుడైతే మనస్సు కుంగుతోందో దానికి భ్రమ అని పేరు. భూమి యొక్క లక్షణం అదిట. అంటే ఏమిటి, అన్నీ బాగున్న రోజుల్లో తాను గొప్పవాడు అనుకుని తేడా వస్తే లోకమంతా నన్నేదో చేసేస్తోంది, నేను భ్రష్టుండి అయిపోతున్నాను అని ధైర్యమును కోల్పోయి చెయ్యవలసిన పని లేకుండా చేయడానికి భ్రమ అని పేరు. ఇప్పుడు భూమి అలా గురయ్యింది. మీరు నేను అనుకుంటే అనుకోవచ్చు, మనం మానవులం. భూదేవి కూడా తన మీద రాముడో కృష్ణుడో ఉన్నప్పుడు ఆనందంగా ఉంది, ఇంత పిసరు తేడా వచ్చి రాక్షసులు రాగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగానే వాళ్ళ బాధలు తట్టుకోలేక ఏడ్చింది. ఇదే భూమి నీ లక్షణం అన్నాడు ఆయన. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందన్నమాట, ముందు ఈ భ్రమ నుంచి బయటపడాలి. అంటే ఏమిటి, నిన్ను అందరూ పొగుడుతున్నప్పుడు ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో, రేపు పొద్దు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు లేక ఇష్టం వచ్చినట్టు తిడుతున్నప్పుడు కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఉండాలి. దీనివల్ల ఏమీ నష్టం లేదండి అనుకుంటాం, కానీ నిజంగా నీకు పోయే కాలమే వస్తే, నిజంగా నీకు దురదృష్టమే పట్టుకుంటే నువ్వు ఇంట్లో దాక్కుంటే మాత్రం చావవా అన్నాడు. అడవిలో ఉన్న ధనం మన సొమ్మైతే, మన యోగం మనకుంటే అది దక్కుతుంది. అందుకే మనం ఏం చెప్పాం, రక్షితుండు మందిరమునదొచ్చు. అన్ని రక్షలు ఉన్నప్పటికీ సప్తమస్కంధంలో చెప్పాడు కదా రక్షితుడు మందిరమున చొచ్చు అన్నాడు. రక్షితుండు మందిరమున చొచ్చు రోజు అనుకుంటే ఇక మనం బెంగ పెట్టుకోమన్నమాట. అమ్మా భూదేవి, అందరూ నిన్ను భూమి చాలా గొప్పది, సస్యశ్యామలంగా మమ్మల్ని అనుగ్రహిస్తోంది, పంట ఇస్తోందని పొగుడుతున్నప్పుడు, ధర్మకార్యాలు చేసినప్పుడు పులకించిపోయావు, ఇవాళ రాక్షసులు వస్తేనేమో కంగారు పడిపోతున్నావు. ఇలా చిన్న చిన్న వాటి కంగారు పడకూడదు, అది సృష్టి రహస్యం. దేవతలు పుడతారు, రాక్షసులు పుడతారు. ఒక క్షణకాలం ఉచ్చస్థితి ఉంటుంది, మళ్ళీ నీచస్థితి ఉంటుంది. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావడం సృష్టి రహస్యం. అది భూమికైనా తప్పదు, బ్రహ్మకైనా తప్పదు. వీటికి అతీతంగా ఉండేవాళ్ళు ఇద్దరే ఉన్నారు, శవకేశవులు. మనందరం ఈ సృష్టి యొక్క చేతిలో ఒక కీలుబొమ్మలు అవుతాం. జంత్రగాడు కీలుబొమ్మల్ని నడిపేటటువంటి వాడిని జంత్రగాడు అంటారు. వాడు ఏం చేస్తాడు, కీలుబొమ్మల్ని వెనకాతలు తెర వెనకాతలు ఇలా ఇలా కదుపుతూ ఉంటే వాడుతూ ఉంటాయి. నిజానికి అవి కదలడంలా, కదిలించేవాడు కదిలిస్తున్నాడు. వాడు ఎలా కదిలిస్తే బొమ్మ అలా కదులుతుంది. మనందరం ఆ పరమాత్ముడనే జంత్రగాడి చేతిలో కీలుబొమ్మలం. అది గ్రహించు, నువ్వు దుఃఖించకు. ఇలా గోవు రూపం ధరించి కన్నీరు మున్నీరుగా రోదనం చేయడం వల్ల ఉపయోగం లేదు. పరమాత్ముడికి మన కష్టాలు తెలుసు. ప్రస్తుతం నువ్వు నన్ను శరణు వేయడం వల్ల లాభం లేదు, మనందరం వాసుదేవుడి దగ్గరికి వెడదామన్నాడు. ఇది బ్రహ్మదేవుడు చేస్తున్న బోధ. భూమికి అనుకోకండి. భూమి అంటే అంతరార్థం ఏమిటో తెలుసా? భూమితో కూడిన మన శరీరం. మన శరీరం అంతా భూమి, అంటే మట్టిమయమైన శరీరం, మురుణ్మయ శరీరం. మృత్ అంటే మట్టి, అనగా భూమి. నీ శరీరమే మురుణ్మయం. అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు ఎవరికి బోధ చేశాడు? మనకి బోధ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? కష్టం వచ్చినప్పుడు మాత్రం, ఈ ప్రపంచంలో కష్టాలన్నీ నాకే వచ్చాయి, నా వెనకాతలు ఒక్కడు లేడు అని ఎప్పుడూ దుఃఖించకు. నీ వెనకాతలు ఒక్కడున్నాడు, వాడే పరమాత్మ. వాడు సర్వకాల సర్వావస్థలో ఉంటాడు. మరి తాత్కాలికంగా నీకు ఎందుకు వచ్చింది కష్టం? కష్టం రావడం దేహం యొక్క లక్షణం. దేహధారికి వీడు స్వతంత్రుడు గాను కనుక ఎప్పుడూ ఒకే విధంగా నడవడం అనేది వీడికి కుదరదు గనుక పగలు రాత్రి గడిచినట్టే పగలు అనే పేరుతో సుఖం వస్తుంది, రాత్రి అనే పేరుతో దుఃఖం వస్తుంది. దీనిని దిగమింగుకుని ఆత్మబలంతో ముందుకు పోవాలి. చెప్పినంత తేలిక కాదు. కష్టం వచ్చినప్పుడు అందరం కుంగిపోతాం, మీరు నేనని కాదు. ఎన్నో పర్యాయములు చిన్న చిన్న వాటికి పరమ జ్ఞానులు కూడా దుఃఖం పొందారు. దుర్వాసుడు లాంటి వాడు దుఃఖం పొందలా? విశ్వామిత్రుడు పొందలేదా? వశిష్ఠుడి కంటే బ్రహ్మజ్ఞాని లేడు, కానీ వశిష్ఠుడు కొడుకులు నూరుగురిని విశ్వామిత్రుడు చంపితే ఆయన కూడా కాళహస్తి వెళ్ళి శివుడి దగ్గర మొరపెట్టాడండి. వశిష్ఠుడు కాళహస్తి వెళ్ళి శివుడి దగ్గర ఏడుస్తూ కూర్చుని నా నూరుగురు కొడుకుల్ని విశ్వామిత్రుడు చంపాడు బాబోయ్ అంటే, అప్పుడు శివుడు ఆయనకి బోధ చేసి మళ్ళీ నూరుగురు కొడుకుల్ని ఇచ్చాడు. అది వేరే విషయం. కాబట్టి ఎంత జ్ఞానికైనా తాత్కాలికంగా దుఃఖం వస్తుంది. అయితే మహాత్ములు ఏం చేస్తారు? దుఃఖం క్షణంలో దిగమింగుకుని మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటారు. అదే అంతటి మహాత్ముల స్థాయికి మనం వెళ్ళకపోతే, మంది వాచా పాండిత్యం అయితే, పద్మాగర్ గారు ఇతరులకు చెప్పడానికే పాండిత్యం తప్ప తన దగ్గరకు వచ్చేసరికి తట్టుకోలేకపోతే అప్పుడు వీడు కూడా సామాన్యుడైపోతాడు. చాలా పర్యాయాలు మేము కూడా ఎందుకు వచ్చింది, హాయిగా ఇంట్లో కూర్చొని ఉపన్యాసాలు మానేసి వేళకింత తింటూ ఉండక ఎందుకు వచ్చింది? వీళ్ళంతా హాయిగా ఇళ్లలో కూర్చుంటారా? భార్యా పిల్లలతోటో లేకపోతే ఇంకోళ్ళతోటో సుఖంగా ఉంటారా? నేనొక్కండి ప్రపంచం అంతా తిరగడం ఎందుకు, కుటుంబానికి దూరంగా అనుకున్న సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. ఎవరితోటి చెప్పట్లా, మేమే అనుకుంటున్నమాట. ఏ ఓ తోట కడితే ఓ తోట ఏమో మంచినీళ్ళు దొరకపోవచ్చు, ఓ తోట వేళకు భోజనం దొరకపోవచ్చు, లేకపోతే ఓ తోట పొగుడుతారు, ఓ తోట తెగడతారు. ఎందుకు వచ్చింది? ఇంట్లో ఉంటే మాత్రం గడవదా? ఎలాగైనా ఆ తిండే కదా. దేవుడు దేవుళ్ళ మా అందరికీ కూడా ఇవాళ ఏమీ లోటులు లేవు, ఇంకెందుకు బెంగ అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ అంతలోనే ధర్మరక్షణకి కొద్ది మంది అయినా తమ జీవితాన్ని త్యాగం చేయకపోతే, వీళ్ళు కూడా అందరిలాగే సంసారలోలురై ఉంటే అప్పుడు ఈ ధర్మం ఎలా రక్షింపబడుతుంది? పరమాత్ముడు కృష్ణుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి ఎందుకు వస్తున్నాడు? మన కోసం. అందువల్లే ఎప్పుడైనా మహానుభావులైన కొందరు హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు మీరు పురాణం చెప్పడానికి 40 రోజులు కేటాయించండి అనగానే మళ్ళీ పార్టీ మర్చిపోయి వస్తూ ఉంటాం. కారణం అది. అంటే మనం మృణమయ శరీరము నుంచి ఈ భ్రమ నుంచి వైదొలగాలి. తొలగడమే జ్ఞానం. ఈ విషయం బ్రహ్మగారు భూదేవి అనే వెంకతో మనందరికీ చెప్పారు. కనుక ఈ రోజు నుంచి మీరు ఈ పురాణం వినడం కాకుండా, పురాణంలో ప్రతి కథ ప్రతి అక్షరము ఒక వేదమే, దాంతోపాటు ఈ సందేశం గొప్ప వేదం. వేదనకి గురవ్వకుండా కష్టం వచ్చినప్పుడు దుఃఖం వస్తే వెంటనే మళ్ళీ తేరుకుని ఇంతకు పూర్వం కంటే ధర్మ మార్గంలో ఇంకా ఎక్కువ నడుచుకోవాలి. ఒక్కసారైనా ధర్మాన్ని విడిచిపెట్టారు తండ్రి, రాముడు కానీ ధర్మరాజు కానీ ఎన్ని కష్టాలు పొందారు. వాళ్ళతో పోలిస్తే మన కష్టాలు ఏమున్నాయి? కళ్ళెదురుగుండా చీర లాగేస్తే ద్రౌపది చీరని ధర్మరాజు గారు కిక్కురు మరకుండా ఊరుకున్నాడా లేదా? ఒక్క ఒక్కసారి కన్ను ఎర్ర చేసాడంటే భీముడు గద తీయక్కర్లేదట, అర్జునుడు బాణం ఎక్కువ పెట్టక్కర్లా. ధర్మరాజు గనక కోపంతో చూస్తే వాడు భస్మం అయిపోయేవాడు అండి, దుశ్శాసనుడు దుర్యోధనుడు, అయినా తట్టుకున్నాడు ఆయన. అలాగే మనం కూడా ఈ లోకంలో అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటే తట్టుకుంటూ ఉండాలి. అలా తట్టుకోమని చెప్పి అయినా మనం పరమాత్మని ఆశ్రయించడం ధర్మం కనుక ఆయన కర్తవ్యం ఏమిటో, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడం మనధర్మం కనుక, ఆయన చెప్పినట్టు చెయ్యడం ధర్మం కనుక మనందరం వైకుంఠానికి వెడదామని బ్రహ్మదేవుడు భూదేవిని, దేవతలని, శివుణ్ణి వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. జగామ సత్రి నయన స్థిరం క్షీరపయో నిధే తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తే నవుపతస్థే సమాహితః. వెంటనే దేవతల్ని, శివుణ్ణి వెంట పెట్టుకుని భూదేవి గోరూపంలో వెంట వస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వీరందరితో కలిసి పాల సముద్రం దగ్గరికి వెళ్ళాడు. క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ వైకుంఠవాసుడి దర్శనం ఎంత తొందరగా లభిస్తుందా అని తహతహలాడుతూ జయ విజయులకి చెప్పి సప్తప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళారు వీళ్ళంతా. తీరా వెడితే అక్కడ ఆదిశేషుడు ఒక్కడే ఉన్నాడు. ఆదిశేషుని మీద హాయిగా శయనించి నిత్యం దర్శనమిచ్చే పరమాత్ముడు మాత్రం కనపడలేదు. దాంతో వీళ్ళు తెల్లబోయారు. మనం కష్టంలో ఉండి పరమాత్మ దగ్గరకు వస్తే సమయానికి ఆయన ముఖం చాటేసాడేమిటనుకున్నారట. అప్పుడు బ్రహ్మగారికి అర్థమయ్యింది, భూలోకంలో ఒక రకంగా ఉంటుంది, వైకుంఠంలో ఒక రకంగా ఉంటుంది. భూలోకంలో కష్టం వస్తే అంత ముఖం చాటేస్తారు, అన్నీ బాగుంటే మీరు చాలా గొప్పవాళ్ళని వెంటాడతాం, ఇంత విసిరి ఎవరికన్నా కష్టం వస్తే మాత్రం నాకు సంబంధం లేదండి, మీ పాటలు మీరు పడండి అంటారట. కానీ పరమాత్ముడు అక్కడికి వెళ్ళాక అలా ముఖం చాటేయడం కాదు, వీరికి ఒక కారణము చేత కనబడకుండా పోయాడు. ఏమిటది? సాధారణముగా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఉన్న చోట నుంచే భగవంతుణ్ణి ధ్యానం చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఆయన పేరే విష్ణువు, సర్వాంతర్యామి. ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటే వైకుంఠంలో ఉన్నట్టు కాదు, అలా కాదు నువ్వు మా దగ్గరే ఉన్నావు అనుకుంటే మన దగ్గరికే వస్తాడు. ఈ బ్రహ్మ పరమజ్ఞాని. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు అందులో అవతారం ఎత్తే ముందు నా దగ్గరికి రావక్కర్లేకుండా తన దగ్గరికే నన్ను రప్పించుకోవచ్చు జ్ఞానముతో, కానీ తాత్కాలికంగా ఆయన తన జ్ఞానాన్ని కోల్పోయి విష్ణువు కేవలం వైకుంఠంలోనే ఉన్నాడు అని మనస్సులో అనుకుని వచ్చాడు. వైకుంఠానికి రావడం తప్పు కాదు అక్కడ. ఆ వైకుంఠానికి వస్తున్నప్పుడు బ్రహ్మగారి మనస్సులో ఏమున్నదట, శ్రీ మహావిష్ణు వైకుంఠంలోనే ఉంటాడు కాబట్టి వైకుంఠానికి వెడదాం. ఎంత పూర్వం కూడా ఆయన వెళ్ళాడు, కానీ వెళ్ళినప్పుడు వైకుంఠంలోనే ఉంటాడు అనుకుని వెళ్ళలా. ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, కానీ ఆయనని అంతటా ఉన్నవాడిని వైకుంఠంలో చూస్తే ఎక్కువ ఆనందం కదా అని వెళ్ళాడు రామావతారం దగ్గర. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్షణకాలం అన్నీ మర్చిపోయి భగవంతుని ఇంకెక్కడ ఉంటాడు, కేవలం వైకుంఠంలోనే ఉంటాడు కదా, వైకుంఠానికి వెడదామన్నాడు. ఎప్పుడైతే బ్రహ్మంతటి వాడు కూడా పరమాత్మ కేవలం వైకుంఠంలో తప్ప ఎక్కడో ఉండడనే భ్రమకు వచ్చాడో ఆయన అదృశ్యమైపోయాడు, కనపడలేదు. దీన్ని బట్టి భగవంతుడు ఇక్కడ మాత్రమే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు అనుకున్న వాడికి వెంటనే దర్శనం ఇవ్వడు అని అర్థమవుతుంది కదా. భగవంతుడు మనకి దర్శనం ఇవ్వాలంటే అంతటా ఉన్నావు, ఇక్కడ కూడా ఉన్నావు, ఇక్కడ నిన్ను దర్శించుకోవడానికి వచ్చామనాలట. మీరు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు, లేక కోదండరాముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మనం మనస్సులో ఏమనుకుంటే ఆయన దర్శనమిస్తాడో చెప్పనా? మంత్రశాస్త్రం చెబుతున్నమాట, ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు వెళ్ళిన ఆలయంలో భగవద్ దర్శనం అవుతుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏమనాలి? ఓ కోదండరామస్వామి, అభయస్వామి, నువ్వు అంతటా ఉన్నావు, కానీ మేము నిన్ను ఈ గుళ్ళో అందమైన రూపంతో ఉన్న నిన్ను చూడ్డానికి వచ్చాం, మాకిక్కడ దర్శనమీ అనగానే దర్శనమిస్తాడు. ఓ రామలింగేశ్వర, నువ్వు సర్వాంతర్యామివి, కానీ ఈ గుళ్ళో చూడడానికి వచ్చాం, బయట మేము చూడలేము గనక అనుకుంటే అక్కడ దర్శనమిస్తాడు. అలా కాకుండా ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేడు, కేవలం గుళ్ళోనే ఉన్నాడు అనుకుని వస్తే మాత్రం ఆయన రూప దర్శనం మనకు అవ్వదు, ఆ విగ్రహమో లింగమే కనబడుతుంది. అందుకని వామకేశ్వర తంత్రం ఏం చెబుతున్నది, ఆలయమునకు వెళ్ళు ముందు నువ్వు ఒక నియమం పెట్టుకుని వెళ్ళు, నీ మనస్సులో ఒక సంకల్పం చేసుకుని వెళ్ళు. ఏమిటా సంకల్పం? నీవు సర్వాంతర్యామివే, కానీ అంతటా నిన్ను మేము చూడలేము, ఈ గదిలో చూడలేము మేము, మాకు ఆ శక్తి లేదు, కాబట్టి నీ గుళ్ళోకి వచ్చాం, గుళ్ళో నీ రూపాన్ని చూస్తున్నాం, నువ్వు విగ్రహ రూపంలో కాక లేక లింగ రూపంలో కాక మాకు దర్శనమియ్యని కోరారా మనస్ఫూర్తిగా, తప్పక ఆయన సాక్షాత్కరిస్తాడు, లేదా ఆయన యొక్క మహిమను చూపిస్తాడు. ఇది సూక్ష్మధర్మం అన్నాడు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సూక్ష్మధర్మం, ఇక మీదట ఇది పెట్టుకుని వెళితే మనస్సులో తప్పక లోపల ఉన్నవాడు కనపడతాడు. చాలాసార్లు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారండి గుళ్ళోకి వస్తే అని అడుగుతున్నారు. ఈ భావనతో వెళ్ళినప్పుడల్లా ఆయన కనపడుతున్నాడు. నాకు రామలింగేశ్వరుడు అంటే ఆ చిన్న లింగం కనపడటంలా, ఆ కాసేపు ఆ తెల్లవారుజామున అలా కన్నీళ్ళు వస్తుంటే మా పిల్లలు అడిగింది ఎందుకు నాన్న నాకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నామంటే, ఆయన పెద్ద అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో ఐదు ముఖాలతో పైన చంద్రరేఖతో కనపడుతున్నాడు, మరి ఏం చేయనో చెప్పలేం బయటికి, అంత ఆనందం కలుగుతోంది. అదే ఒక్కొక్క రోజున ఆ పైన లేడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నామా, ఆ పూట కనబడ్డం మళ్ళీ. కాబట్టి ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మ సూక్ష్మ ప్రకారంగా నీవు సర్వాంతర్యామి, మొదటి మాట ఏమనుకోవాలి, అంతటా ఉంటావు. కానీ అంతటా ఉన్న నిన్ను అంతటా చూడలేము. ఇప్పుడు ఈ గుళ్ళో చూడడానికి వచ్చాం, దర్శనమిమ్ము అని మీరు అడగండి, రేపటి నుంచి కనబడకపోతే అడగండి. మీ నమ్మకం వల్ల మీకు తప్పక పరమాత్ముడు ఏదో ఒక దివ్య మంగళ విగ్రహంతో దర్శనమిస్తాడు, పనులు తొందరగా అవుతాయి. ఇప్పుడు బ్రహ్మగారికి ఆ భ్రమ తొలగింది. నేను ఇక్కడికి రాగానే శ్రీ మహావిష్ణువు దర్శనం ఇవ్వలేదంటే నేను కేవలం ఇక్కడే తప్ప ఇంకెక్కడా లేడనుకుని వచ్చాను. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఆయన పురుష రూపంలో ఉంటాడు. పురుషుడు అంటే సర్వకాల సర్వావస్థలలో తన చైతన్య శక్తితో స్వేచ్ఛగా పనిచేయవాడు. మనందరం పురుషులం కాదు, ఊరికే మగవాళ్ళం. పురుష శబ్దం వ్యవహారంలో మగవాడికి వాడుతున్నాం, మీసం ఉన్నవాడికి, ఏదో జుట్టు ఉన్నవాడికి, ప్యాంటు షర్టు వేసుకున్నవాడికి, పంచి కట్టుకున్నవాడికి, వీడికి మాత్రం పురుషుడు అంటున్నావా? పురుషుడు అంటే వ్యవహారంలో ఒక మగవాడు, కానీ నిజానికి పురుషుడు అంటే తన స్వేచ్ఛతో అంతటా వ్యాపిస్తూ ఏ పని అయినా చెయ్యగలుగువాడు అని, స్వేచ్ఛగా చెయ్యగలిగేవాడు. ఇది కొసమెరుపు గుర్తుపెట్టుకోండి, పురుషుడు స్వేచ్ఛగా పని చేయగలవాడు. మనందరం స్వేచ్ఛగా చేయగలమా? మనకి ఇష్టం వచ్చింది కదా అని, ఆనందం కలిగింది కదా అని ఇప్పుడు మీరు వచ్చి స్టేజ్ మీద గంతులేస్తే తన్ని లాగేస్తారు వాళ్ళు, ఉపన్యాసం జరుగుతుంటే డిస్టర్బ్ చేస్తావేమని. కాబట్టి ఇక్కడ మనం స్వేచ్ఛగా ఎగిరి గంతులు వేయడానికి లేదు. అలాగే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులోకి వెళ్ళి ఈ బ్యాంకు డబ్బు నాదని లాక్కుంటే వాళ్ళు తీసుకెళ్లి తన్ని జైల్లో పారేస్తారు. కానీ పరమాత్ముడు అలా కాదు, ఏ పని అయినా తన స్వతంత్ర ప్రవృత్తితో ఇతరుల మీద ఆధారపడకుండా ధర్మ మూలకమైన నిర్ణయము తీసుకుని ఆ పని చేయగలడు. అలా స్వేచ్ఛగా సర్వాంతర్యామి అయి తన ఎంత తాను పనిచేయువాడిని పురుషుడంటారు. అందుకని ఆయనకి పురుష సూక్తం వచ్చినది. పురుష సూక్తంలో ఎక్కడైనా చూడండి, నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే శివుడివి, నీకు అనేక పాదాలున్నాయి, అనేక నేత్రాలున్నాయి, అంటే ఇన్ని రూపములలో ఉండి అన్ని పనులు చేస్తున్నావు అని వర్ణిస్తున్నావు. అటువంటి పురుషుణ్ణి పురుష సూక్తం చదివి ఉపతస్థే సమాహిత, అంతటా ఉన్నవాడు కనపడలేదు కనుక కనబడ్డం కోసం ప్రార్థించారు. ఎక్కడో ఉన్నవాడు కాదు, ఇక్కడే ఉన్నాడు, ఆ ఉన్నవాడు మాకు సందేశం ఇవ్వాలి అని ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయగా బ్రహ్మగారికి హఠాత్తుగా ఆనందం వచ్చేసింది. వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఒక్కసారి భ్రమ తొలగితే, పరమాత్మ సర్వాంతర్యామి అనే భావన కలిగితే తన్మయత్వం వస్తుంది, అప్పుడు కళ్ళు మూసుకుంటాడు. దానికి ఉదాహరణ మీరే. కష్టపడి కొండలు ఎక్కి వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళి తీరా క్యూలో స్వామి దగ్గరికి వెళ్ళేసరికి టక్కన కళ్ళు మూసేలో మెడబట్టు గంటేస్తారు వాళ్ళు. అయ్యో చూడలేదే అనుకుంటున్నావా? ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు? తెలియకుండానే తాదాత్మ్యం చెందుతున్నావు. ఆయన కళ్ళు తెరిస్తే కనపడడం కాదు, కళ్ళు మూసుకుంటే కూడా లోపల ఉన్నాడు, హృదయంలో కనపడుతున్నాడు. అంటే పరమాత్మని కేవలం భౌతికంగా ఒక విగ్రహం కింద కళ్ళు తెరిచే చూడడం కాకుండా, ఆయన నా హృదయం అంతటా నిండి ఉన్నవాడు, ఆయన లేని చోటెక్కడా అనే భావన నీ అంతరాంతరాల్లో ఉపాసనా బలం వల్ల ఉన్నది. అందుకని కళ్ళు మూస్తారు కొందరు. అలా కళ్ళు మూసిన వాడు అజ్ఞానం కాదు, అలా కళ్ళు మూసిన వాడికి ఇంకా తొందరగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ సమాధిలోకి వెళ్ళిపోయి తమను తాము మరిచిపోయి స్వామి కనపడగానే ఒక్కసారి కళ్ళు మూస్తారన్నమాట. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు అలా కళ్ళు మూసారండి. బాబాజీ హాథీరామ్ బాబాజీ అని ఉన్నాడు ఆయన. హాథీ అంటే ఏనుగు, ఏనుగు రూపంలో విష్ణువు చెరుకు గడలు తిని రక్షించాడు కనుక ఆయనకి హాథీరామ్ బాబాజీ అని పేరు. హాథీరామ్ కాదు కర్మ, మన నోట్లో పడి అక్షరాలు అనేవి భ్రష్టం అయిపోతున్నాయి. ఆయనంతటి వాడు కృష్ణుడు ఎదురుగుండా కూర్చుంటే అన్నీ మర్చిపోయి కళ్ళు మూసేసేవాట. ఇదేమిటయ్యా నన్ను చూడడానికి పిలుస్తావు, తీరా నేను వస్తే కళ్ళు మూస్తావేమంటే ఏం చెప్పనయ్యా, ఎదురుగుండా ఉంటే కొంచెం రూపమేనిది, అదే కళ్ళు మూస్తే దివ్యమంగళ విగ్రహంతో కోటి సూర్యుల కాంతితో కనపడుతున్నావు, ఈ రూపమే గొప్పది, అందుకే కళ్ళు మూస్తున్నాను. అలాగనే నువ్వు ఎదురుగుండా లేకపోతే కళ్ళు మూసుకుంటే కనపడవు, అందుకని ఎదురుగుండా ఉండు, కానీ ఎదురుగుండా ఉన్న నువ్వు కళ్ళు మూసుకుంటూ ఉంటే లోపల కనబడనివాట. ఆయన ఇలా జ్ఞానులు ఎప్పుడు అలాగే కళ్ళు మూసుకున్నారు. ఈ బ్రహ్మ కూడా కళ్ళు మూసుకున్నాడు. గిరం సమాధౌ గగనే సమీరితం నిశం వ్యవేధాః త్రిదశానువాచ గాం పౌరుషీం మే శృణుతామరాహ పునర్విధీయతమాసు తథైవ మాచిరం. ఓ భూదేవి, దేవతలారా, మీ అందరూ నేను చెప్పే మాటలు వినండి అన్నాడు వెంటనే బ్రహ్మ. ఏమిటన్నారు వాళ్ళు? ఇప్పుడే నేను ఈ వైకుంఠానికి వచ్చి వాసుదేవుడు కనబడకపోతే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను, సమాధిలోకి వెళ్ళిపోయాను. అలా సమాధిలోకి వెళ్ళిపోయిన నా హృదయంలో కొన్ని మాటలు వినబడ్డాయి. గిరం అంటే వాక్కులు. ఎప్పుడు వినబడ్డాయి? సమాధౌ, సమాధిలో వినబడ్డాయి. అందరికీ ఎందుకు వినబడలేదంటే మీరంతా సమాధి స్థితిలోకి వెళ్ళలేదు కనుక. నేను సమాధిలో ఉండగా భగవంతుడు కొన్ని వాక్కులు వినిపించాడు, ఆ మాటలు వినిపిస్తున్నాను. ఈ భూదేవికి కష్టాలు వచ్చిన సంగతి ఆ వాసుదేవునికి తెలుసు. పరమాత్ముడు అన్నీ కనిపెడుతూనే ఉంటాడు. మనం ఆయనకి ఏం తెలియదు, మన కష్టాలు ఆయన పట్టించుకోవడం లేదు అనుకోవద్దు. కానీ కర్మ పరిపక్వం అవ్వాలి, కాలం కలిసి రావాలి. చెట్టుకు కాసిన కాయ నువ్వు ఎంత గింజుకున్నా పిందిగా ఉన్నప్పుడు పండబెడితే అది పండదు. ఆ కాయ పిందె కాస్త పెద్దదవ్వాలి, పెద్దదై పండాలి. అపక్వంగా ఉన్న కాయని ఇంత పిందండి, ఆ పిందిని తీసుకొచ్చి కోసేస్తే తొందరపడితే మాత్రం అది పండు అవుతుందా? అవదు కదా. ఇంత చిన్నపిల్లవాడు హఠాత్తుగా పెరిగిపోవాలంటే పెరగడు కదా, దానికి కాలం రావాలి. అలాగే రాక్షసుల పాపం పండాలి, భూదేవి కష్టాలు తొలగాలి, ధర్మం మళ్ళీ పరిడి వెళ్ళాలి. అందుకే కాలం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మీకు చెబుతున్నాను, వినండి. ఆయన పురైవ పుంసావధృతో ధరాజ్వరం, ధర యొక్క భూదేవి యొక్క జ్వరమును ఎంతో పూర్వమే తెలుసుకున్నాడు. జ్వరం అంటే బాధ, భూదేవి పడుతున్న బాధ అంతా ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేద్దామనుకున్నట్ట, భూలోకంలో తాను కూడా ఒక మానవుడిగా అవతరించాలనుకుంటున్నాడు. ఆయన అవతరించాలంటే ఆయన ఒంటరిగా రాకూడదు, గుర్తుపెట్టుకోండి. గురువులు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు, జగద్గురువులు అసలు వెళ్ళకూడదు. అందుకే శంకరాచార్యులు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా ఎంతమంది ఉండేవారు, వేల కొలది శిష్యులు ఉండేవారు. వ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా 10,000 శిష్యులు ఉండేవారు. పద్మాగర్ గారికి 10 మంది శిష్యులతో సరిపెట్టుకుంటారు అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా గురువులు వెంట కొంతమంది వెడుతూ ఉండాలి, తప్పదు అది. అందుకని పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిహి అంశైహి యదుషూపజన్యతాం. మీరు భగవంతుడు పుట్టేటప్పుడు ఆయన వెంట ఉండి ఆయనకి సేవ చేయడానికి భవద్భిహి మీ యొక్క అంశలతో యదుషు యాదవుల యందు ఉపజన్యతాం. జన్యతాం అంటే పుట్టండి, ఉపజన్యతాం అవతరించండి. ఉపజన్యతా మండలంలో అవతరించండి. మీరు మీ మీ అంశములతో భూలోకంలో పుట్టండి. భగవంతుడు భూదేవి యొక్క కష్టం తెలుసుకుని భూదేవికి ఉన్నటువంటి బాధలు తొలగించటానికి, రాక్షస సంహారం చెయ్యటానికి, దుష్ట శిక్షణ చెయ్యడం కోసమని సంకల్పించాడు. సంకల్పించి తొందరలో భూలోకంలో అవతరిస్తున్నాడు. ఆయన అవతారానికి ముందు దేవతలంతా అవతరించండి. ఈ ఇంద్రాది దేవతలంతా తమ తమ అంశలతో భూలోకంలో ధర్మమూర్తులు సృష్టించండి. అంటే ఇంద్రుడు ఇంద్రుడి కింద ఉండాలి, కానీ ఆయన అంశతో భూలోకంలో ఒకడు పుట్టాలి. సూర్యుడు సూర్యుడి కింద ఉండాలి, ఆయన అంశతో ఒకడు పుట్టాలి. చంద్రుడు చంద్రుడి కింద ఉండాలి, ఆయన అంశతో ఒకడు పుట్టాలి. యముడు యముడి కింద ఉండాలి, ఆయన అంశతో ఒకడు పుట్టాలి. ఇలా అందరూ కూడా దేవతలు తమ అంశలతో భూలోకంలో మహాత్ములను సృష్టించండి. వాళ్ళంతా మళ్ళీ అక్కడ ఎక్కడ కాదు, యాదవ వంశంలో పుట్టాలి. పుట్టి కృష్ణుడికి సేవ చెయ్యాలి, ఆయనతో కలిసిమెలిసి తిరగాలి. అప్పుడు ఆయన వారందరితో కలిసి క్రీడిస్తూ, లీలలు చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టజనుడు మీయం శంబులన్ శ్రీదయితుడు వసుదేవునకు ఆదరమున బుట్టి భారమంతయు బాపు. చక్కని అనువాదం చేశారు పోతన గారు. దేవతలారా, మీరంతా యాదవ వంశంలో పుట్టండి, మీ మీ అంశాలతో వరసగా వసుదేవుడిగా, ఇంకా దేవకిగా. ఈ జన్మించిన వాళ్ళంతా కారణజన్ములు, వాళ్ళ కడుపున మీరు కూడా పుట్టండి. భూలోకంలో ఇప్పటికే చాలామంది యాదవులు ఉన్నారు, వారందరికీ మీరు పిల్లల కింద పుట్టండి. ఇంకా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆదిదేవుడు, మహాబాహుడు, హరి, నారాయణుడు లోకరక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, అవతరించబోతున్నాడు. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వసుదేవుడి గృహంలో సాక్షాత్తు భగవంతుడు పురుషోత్తముడు పరాత్పరుడు జన్మించబోతున్నాడు. ఆయనకి మించినది మరొకటి లేదు గనక ఆయన పరాత్పరుడు అనమాట. పైన మరొక శక్తి లేదు కాబట్టి పరాత్పరుడు. ఆయన తన ఎంత తాను పరిపూర్ణమైన కళలతో 16 కళలతో యాదవచంద్రుడిగా శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టబోతున్నాడు. దేవకీ వసుదేవులకి 8వ కుమారుడిగా పుట్టబోతున్నాడు. అలా పుట్టిన ఆయన ఏం చేయబోతున్నాడు? దుష్ట శిక్షణ చేయబోతున్నాడు. కాబట్టి ఆయనకి కూడా సేవ చేయడానికి ఈ దేవతా స్త్రీలు కూడా గోపికలుగా జన్మించండి, రాజకన్యకలుగా పుట్టండి. రాజకన్యకలుగా పుట్టి ఆయన్ని సేవించడానికి భార్యలు అవుతారు, గోపికలుగా పుట్టి ఏకాంతంగా భక్తితో సేవించండి. ఈ జగత్తంతా కృష్ణుడు తప్ప మరొకటి లేదు అని లోకానికి చాటండి. ఇక విష్ణువు దగ్గర ఒక మాయ ఉన్నది. ఆ మాయ లేకుండా ఎప్పుడు ఎక్కడా జన్మించడం, ఆయన మాయ లేకుండా రావడం కుదరదు. అసలు అవతారం అంటేనే మాయతో ఉండాలి. ఆ మాయ ఉండడం వల్లే అప్పుడప్పుడు ఈ ప్రేమలు బంధాలు ఉంటాయి. మాయ ఉండడం వల్లే సకల కార్యాలు సక్రమంగా సాగుతాయి. మాయ అంటే భయపడక్కర్లా. ఆ మాయని పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే మనం గ్రహించగలుగుతాం. ఆయన అనుగ్రహం లేకపోతే గ్రహించలేకపోతున్నాం. లేనిది ఉన్నట్టుగా కాసేపు భ్రమ కలిగించి ఆయన అనుగ్రహంతో ఇదంతా అశాశ్వతము అని తెలియజేసేదానికి భ్రమ మాయ అని పేరు. ఆ మాయకి యోగ మాయ అని పేరు. విష్ణోహో మాయా యయా సమ్మోహితం జగత్ ఆదిష్ట ప్రభుణాంసేన కార్యార్థే సంభవిష్యతి. విష్ణు యొక్క మాయకి యోగ మాయ అని పేరు. ఆవిడ సామాన్యురాలు కాదు, భగవతి సర్వాంతర్యామిని, అంతటా వ్యాపించి ఏ పనన్నా చేయగలదు. ఆవిడికి విష్ణువుకి అవినాభావ సంబంధం. అందుకే విష్ణువే మాయ, మాయయే విష్ణువు. విష్ణువు పుట్టాడంటే మాయ ఉంటుంది, మాయ ఉన్న చోట హరి ఉంటాడు. కాబట్టి అమ్మవారికి అయ్యవారికి తేడా లేదు. అంతటి జగన్మాత శ్రీమన్నారాయణుని ఆజ్ఞ చేత భూలోకంలో కార్యార్థిని అయి పుడుతుంది. ఇక్కడ దేవకీ వసుదేవులకి కృష్ణుడు పుట్టిన అదే ముహూర్తంలో ఆ యోగమాయ నందుడికి యశోదకి ఆడపిల్లగా పుడుతుంది. పుట్టాక ఒకరి స్థానాలు ఒకరు మార్చుకుంటారు. పరమాత్ముడు 128 ఏళ్ళు ఉంటాడు, కానీ ఆవిడ మాత్రం ఆ క్షణమే శరీరాన్ని విడిచి మళ్ళీ అవతారాన్ని సమాప్తం చేసుకుంటుంది. ఇంకా విష్ణువు నిరంతరం పడుకోవడానికి ఉపయోగపడే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి సంకర్షణుడు అని పేరు. సంకర్షణుడు అంటే 2 గర్భములలో ఉండేవాడు. ఒక గర్భం నుంచి మరో గర్భానికి, మరో గర్భం నుంచి మరో గర్భానికి వెళ్ళేవాడు. మనందరం కూడా సంకర్షణులమే. మనం కూడా ఇవాళ ఈ తల్లి గర్భం నుంచి పుట్టాం, రేపు పొద్దున్న ఏ గర్భం నుంచి పుడతామో మనకేం తెలుసు? ఈ సృష్టిలో ప్రతి ప్రాణి సంకర్షణుడే. ఎందుకంటే గర్భములను మార్చుకుని పుట్టువాడు. కానీ ఆయనకి మనకి తేడా ఏమిటంటే స్వేచ్ఛతో పుడుతున్నాడు ఆయన. మనం స్వేచ్ఛా విహీనులమై పుడుతున్నాం. కాబట్టి కలియుగంలో ఉన్న మానవులు సంకర్షణ 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 అంటే అప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా తమంత తాము జన్మించగలిగే ఉచ్చస్థితికి వెడతారు. అంటే వశిష్ఠాదులకు మళ్ళీ శరీరం విడిచిపెట్టి కూడా మళ్ళీ పవిత్ర శరీరం ధరించగలరు, లేదా అసలు శరీరమే ధరించకుండా ఉండగలుగుతారు. అందుకని సంకర్షణ భగవాను పట్టుకోవటం వల్ల మనకి లాభం ఏమిటి అంటే మనము కూడా అవతారమూర్తులకు మళ్ళీ స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదలగలుగుతాము. దధీచి లాంటి వాళ్లకు మళ్ళీ అంత స్థాయి పొందడం కోసమని జ్ఞానులు సంకర్షణ ఉపాసన అని ఒక ఉపాసన చెప్పారు. ఆ ఉపాసనకి అధిష్టాన దేవత అయిన సంకర్షణుడు ఆదిశేషుడు అనే పేరుతో 3 చుట్టలు చుట్టుకుని మంచి తెల్లని స్వరూపంతో 1000 పడగలతో దర్శనమిస్తాడు. ఆ పడగల మీద మణులుంటాయి, మణులు ముందు ఆకర్షిస్తాయి. ఆ మణులను చూచి మాత్రం మనం ఆకర్షణకు లోను కాకూడదు. అంటే భగవంతుడు ముందు కాసేపు మనల్ని పరీక్షించడానికి మనకి కోరికలు తీరుస్తానంటాడు. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం భగవంతుడు ఉపాసన చేయటంలో ఉపయోగం లేదు. జ్ఞానులంతా అందుకే అష్టసిద్ధులు కూడా వద్దు. ఈ సిద్ధులకు అతీతమైన శాశ్వతమైన నీ బ్రహ్మానందాన్ని ప్రసాదించు అంటారు. సంకర్షణుడు ఏం చేస్తాడో ముందుగా మనకి నెత్తి మీద మణులు చూపిస్తాడు. మణులు ఎటువంటివి? సహజంగా ప్రజల్ని సంపద అనే ఆకర్షణకి గురి చేస్తాయి. భూమి మీద నవరత్నాలు కనపడగానే అబ్బో నవరత్నాలు ఉంగరం అనుకుంటున్నామా లేదా మనం? కానీ ఈ నవరత్నాల వెనకాతలో ఉన్న గ్రహముల యొక్క స్థితిని గ్రహిస్తే అప్పుడు ఆ రత్నాల మీద వ్యామోహం పోతుంది మనకి. అందుకని భగవంతుడు సంకర్షణుడు ముందుగా తన దర్శనం కాగానే సంపద్ వ్యామోహం కలిగిస్తాడు. అప్పుడు గనక సంపదలు వద్దు అని భక్తితో నమస్కరిస్తే ఆ క్షణమే ఆయన ఏం చేస్తాట, ఈ సంపదలలో ఉన్న మన వ్యామోహాన్ని తీసుకుపోయి శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద భక్తి కుదిరేలా చేస్తాడు. అంటే ఇప్పుడు కృష్ణ భక్తి కుదరాలంటే మనం ఎవరిని పట్టుకోవాలి, సంకర్షణ దేవుణ్ణి పట్టుకోవాలి. రాముడి అనుగ్రహం కావాలంటే లక్ష్మణుడిని పట్టుకోవాలి, కృష్ణానుగ్రహం కావాలంటే బలరాముడిని పట్టుకోవాలి. ఎప్పుడైనా మనం గుళ్ళోకి వెళ్ళాక శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలంటే ముందుగా ఆదిశేషుడికి నమస్కరించాలి. అందుకే ఎప్పుడు కూడా సంకర్షణ నామము చెయ్యకుండా సంకల్పం చెప్పకూడదు. ఆచమనం చేసిన వెంటనే ఓం సంకర్షణాయ నమః అనే మాట రావాల్సిందేట. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఆ తర్వాత వరసగా చెప్పే నామాల్లో ఒక నామం సంకర్షణ. ఈ సంకర్షణ నామాన్ని మధ్యన ఎందుకు తీసేశారో కొంతమంది సంకల్పాల్లో ఉండడంలా, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ ఉంది కదా, సంకర్షణ నామం కూడా తీసేస్తున్నారు అజ్ఞానంతో. సంకర్షణ నామము గనక ఈ సంకల్పంలో 12 నామాలలో పెడితే అప్పుడు సంకర్షణుడు ఏమి చేస్తాడు, గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళినా ఈ 12 నామాలు చదవండి, ఆచమనం చేస్తున్నప్పుడు ఈ నామాలను చదవండి. చదివితే అప్పుడు ఈ సంకర్షణ అనగానే ఆయన మన మనస్సుని విష్ణుమూర్తి పాదాల మీద లగ్నమయ్యేలా చేసి అప్పుడు విష్ణువుని ఏమంటాడంటే వీడు సంకర్షణ అనే నామాన్ని ఉచ్చరించారు అనగా తల్లి గర్భ నరకము నుంచి విముక్తిని కోరుతున్నారు. ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలోనో ఆ జన్మలోనో ఇంకో జన్మలోనో వీళ్ళకి గర్భ నరక విముక్తి కలగజేయి స్వామి అని రికమెండేషన్ ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా తప్పక సంకల్పం చెప్పుకోండి. అందుకని సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు, గుళ్ళోకి వెళ్ళి సంకల్పం చెప్పకపోతే ఆ జపం వ్యర్థమైపోతుంది, అందువల్ల తప్పక చెప్పుకుని ఈ సంకర్షణ నామాన్ని ఉచ్చరించమన్నారు. అటువంటి సంకర్షణుడు వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవిత దేవో హరే ప్రియ చికీర్షయ. విష్ణుదేవుని యొక్క కళలలో 2 కళలు నిరంతరం ఆదిశేషుడిలో ఉంటాయి. ఆయన ద్వికళాస్వరూపుడు, 2 కళలు కలిగినవాడు. ఆ 2 కళల్లో ఒకటి అంశం, ఇంకొకటి అంశాంశం. అంటే విష్ణువులో ఉన్నటువంటి కాంతి ఆయనలో ఉన్నదన్నమాట. అది 2 భాగములుగా ఉన్నది. ఈ 2 భాగములే ఆయనకి 1000 పడగలయ్యాయి. ఈ 1000 పడగలతో కూడిన సహస్రవదనుడైన స్వరాట్టు తనకి తాను ప్రభువైన ఆదిశేషుడు విష్ణువు యొక్క ఆజ్ఞని సంతోషంగా శిరోధార్యంగా భావించి అగ్రతో భవిత అన్నగారిగా పుట్టబోతున్నాడు. కృష్ణుడికి అన్నగా పుట్టబోతున్నాడు, బలరాముడు అనే పేరుతో పుట్టబోతున్నాడు. ఎప్పుడు తెల్లగా ఉంటాడు ఆయన, ఆ తెల్లని స్వరూపముతో అందరినీ ఆకర్షిస్తాడు. తెలుపు సత్వగుణం, నిజానికి ఆయన దగ్గర ఘోర విషం ఉంది, విషం కక్కట్ట. ఎప్పుడు శాంతంగా ఉంటాడు, రాకరాక కోపం వస్తే మాత్రం ఎవరు ఆగరం. అంత కోపము వస్తుంది అంత శాంతంగానూ ఉంటాడు గనక ఆయనకి స్వరాట్ అని పేరు. అటువంటి ఆయన బలరాముడు అనే పేరుతో పుట్టబోతున్నాడు.